Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముపాల. నేను మీ హోస్ట్ భాను. ఈ షో ఆగస్ట్ 12, 2020 నాటి రికార్డింగ్. మనము ఒక వారం స్కిప్ కొట్టాము. నమస్తే రమణ గారు.
నమస్తే అండి.
ఎలా ఉన్నారు?
బాగానే ఉన్నానండి.
మనం ఒక వారం ఇదేయాము. చైనా భారత గొడవల్లో ఉన్నప్పుడు వరుసగా మనము 3-4 షోలు చేసాము కంటిన్యూ ప్రతి వారం. శ్రోతలకి ఇది ప్రతి వారం మేము సమకాలీన అంశాలపై చేసే షో, అంటే కరెంట్ అఫైర్స్ పైన. అవి ముఖ్యంగా భారతదేశము, అమెరికాకి సంబంధించి, లేకపోతే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల పైన నుంచి మొదలు పెడితే, ముఖ్యంగా యుద్ధం పైన కానీ, మిలిటరీ అంటే ఒకటంటూ లేదు, బట్ ఈ కరెంట్ అఫైర్ అంటే అది ఈ మధ్య ఒక 2 వారాల్లో నడుస్తున్నటువంటి టాపిక్స్ పైన మేము చేస్తాము. ఈ వారం భారతదేశంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానం వచ్చింది తర్వాత కొన్ని మార్పులు రక్షణ రంగంలో చేశారు. సో రమణ గారు, మొట్టమొదటిగా ఈ 2 టాపిక్స్ గురించి ఈరోజు మాట్లాడదాము విశదంగా.
తప్పకుండా అండి.
కొత్త నూతన విద్యా విధానము అన్నది ఇది మనకి పాత వర్డ్. ఎప్పుడు మన చిన్నతనంలో వినేవాళ్ళం నూతన విద్యా విధానం అని, ఈనాడులో రాయటమో లేకపోతే రేడియోలో అక్కడ. సో ఏంటి నూతన విద్యా విధానము?
నూతన
విద్యా కోసం హైలైట్ చెప్పండి మీరు.
నూతన విద్యా విధానం అనేది నిజంగా విధానం, పాలసీ ఇది మటుకు. ఇది ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ రూల్స్ సెటప్ చేసిన 1986లో ఉండేది నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. దాన్ని రీప్లేస్ చేస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని రిలీజ్ చేశారన్నమాట. ఇది ఫస్ట్ టైం ఇన్ 34 ఇయర్స్, 34 ఏళ్లలో మొదటిసారి చేశారు ఇది. ఇది వైడ్ రేంజింగ్ చేంజెస్ అయిపోయినాయి అన్నమాట. కాకపోతే దీనికి ఒక ఇది ఉంది అన్నమాట, జీఈఆర్ అంటారంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఉంది కదా, అది చాలా తక్కువలో ఉంది. ఎన్రోల్మెంట్ తక్కువగా ఉందన్నమాట. ఈ పాలసీ యొక్క ప్రైమరీ దాని యొక్క గోల్స్ అంటారు కదా, గోల్ ఏంటంటే 100% జీఈఆర్ ఇండియన్ స్కూల్స్లోకి తీసుకురావటం కోసం అది బిగ్గెస్ట్ గోల్ పెట్టుకుని చేశారన్నమాట ఈ పర్టికులర్ థింగ్. ఇందులో మన హైలైట్స్ ఈ బిగ్గెస్ట్ దాంట్లో ఏం చూడాలంటే, ఇందులో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు క్లాస్ 5 వరకు మదర్ టంగ్లో కానీ రీజనల్ లాంగ్వేజ్లో కానీ మాతృభాషలో విద్యాబోధన అనే దాన్ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫారెన్ యూనివర్సిటీస్ని క్యాంపసెస్ ఇండియాలో పెట్టుకునేటట్టు అన్నమాట, అదొకటి. ఇంకోటి థర్డ్ థింగ్
ఇది చెప్పాక నేను ఇది ఫారెన్ యూనివర్సిటీస్ మీద నాకు ఉన్నది కొన్ని ప్రశ్నలు, మన శ్రోతలు కూడా వినాలని అనుకుంటారు, బట్ మీరు కానివ్వండి మొత్తం అంటే ముఖ్యాంశాలు.
వెరీ హై లెవెల్లో కనుక, అంటే హై లెవెల్లో అంటే ఎక్స్ట్రీమ్ హై లెవెల్లో కనుక, చాలా పెద్ద పాలసీ అండి ఇది. 100 పైన పేజెస్ ఉన్న పాలసీ ఇది మొత్తం. కాకపోతే ఇందులో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే కళ్ళకు కనపడేవి డీటెయిల్స్ లేకుండా చూసుకుంటే మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యాబోధనని ఎంకరేజ్ చేస్తున్నారు, ఫోర్స్ చేయట్లేదు. అదొకటి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే జనాలు దిగిపోతారు వెంటనే ఫోర్స్ అనగానే మన మీద కూడా అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఫారెన్ యూనివర్సిటీస్ని ఇండియాలో క్యాంపస్ని అలౌ చేయటం, అంటే హార్వర్డ్లు ఇలాంటి ఆక్స్ఫోర్డ్లో అవన్నీ ఇండియాలో పెట్టుకునేటట్టు క్యాంపస్ అలౌ చేస్తారు అన్నమాట. ఇంకోటి ఏం చేశారంటే లా, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వీటిలన్నిటికీ కలిపి సింగిల్ రెగ్యులేటరీ థింగ్ ఉంటుంది ఇండియాలో. అంటే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఎంట్రన్స్ రాయాలంటే ఎంసెట్ ఒకడు, ఏసెట్ ఒకడు ఇట్లా రాసుకుంటూ ఉంటాం కదా మనం, అవన్నీ లేకుండా ఒక సింగిల్ ఎగ్జామ్. ఇప్పుడు అది అమెరికాలో కూడా అంతే కదా, శాట్ రాస్తారు మన వాళ్ళంతా. ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, మీరు స్టేట్లో చేరండి, వేరే స్టేట్లోకి వెళ్ళండి, ఒకటే ఎగ్జామ్ రాస్తాం మనం మన పిల్లలు, రైట్? సో అలానే అక్కడ కూడా అది తీసుకురావటం అనేది బ్రాడ్లీ హై లెవెల్ అది అన్నమాట ఇంపార్టెంట్. ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే అసలు మొత్తం కలిపి చాలా ఇంపార్టెంట్, ఇది హై లెవెల్ తీసేసి ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మొత్తం కలిపి ఒక 15 స్పెషాలిటీలు చెప్పుకోవటానికి ఉంది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో. మనకి మోస్ట్ ప్రైమరీగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న 10వ తరగతి, తర్వాత ఏమో ప్లస్ టూ అంటారు, 10+2, మన తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ఇంటర్మీడియట్ అంటారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటారు కదా, దాన్ని మార్చేశారు అన్నమాట. దాన్ని కంప్లీట్గా మార్చేశారు. ఎట్లా మార్చారంటే 5+3+3+4 అన్నారు అన్నమాట. అంటే ఏమిటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇవాళ రోజున ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే 12th క్లాస్ పాస్ అయ్యే మీ ఏజ్ ఎంత ఉంటుందో, ఈ 5+3+3 తర్వాత ఉండే 4th పాస్ అయ్యే ఏజ్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఏం చేశారంటే, ఆ 10+2 సిస్టంలో 1st క్లాస్ అనేది ఉందే, 1st క్లాస్కి మీకు 5 ఏళ్ళు నిండిపోవాలి ఏజ్, రైట్? ఇప్పుడు అలా కాదు, అసలు ఎర్లీ స్టేజ్లోనే పిల్లలకి బ్రెయిన్ బాగా వర్క్ అవుతుందని చెప్పి 3వ ఏజ్ 3 ఏళ్ళు నిండినప్పటి నుంచి, 3 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వరకు ఏమో 5 ఫస్ట్ 5 క్లాసులు ఉంటాయి, 8 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ వరకు ఏమో నెక్స్ట్ 3 క్లాసులు ఉంటాయి, 11 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ వరకు నెక్స్ట్ 3, 14 నుంచి 18 ఏళ్ళు వరకు 4. అది అయ్యేట 18 ఏళ్ళు అయ్యేటప్పటికల్లా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినట్టు ఇది కూడా అయిపోతుంది.
ఓకే,
సో ఇది మటుకు రియల్లీ కొత్తది ఇది అన్నమాట. ఎందుకంటే 3వ తరగతి అంటున్నాను, 3వ సంవత్సరం వయసు నుంచి స్కూల్లో ఉండాలి అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేట ముందు చూసారా పాలసీలో, అది చాలా బిగ్. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటున్నారు దాన్ని అనమాట, దాన్ని అనమాట. దీనిలో దాన్ని ఏమంటారంటే స్టాండ్ అలోన్ అంగన్వాదీలు ప్రైమరీ స్కూల్స్ దగ్గర ఉండేవి, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అలాంటివి అనమాట ఇవన్నీ. అది కోలోకేట్ ప్రైమరీ స్కూల్ తోటి కలిసి ఉండేవి స్టాండ్ అలోన్ ప్రీ స్కూల్స్. బేసికల్గా ప్రీ స్కూల్ అనేదాన్ని గవర్నమెంట్ పాలసీలోకి తీసుకొచ్చేసింది. లేకపోతే ఏమైపోయింది, ఎవరి దారిని వాడు ప్రీ స్కూల్స్ పెట్టుకుంటున్నారు? ప్రీ స్కూల్ అసలు ఇదివరకు మన డెఫినేషన్లో లేదు, సో వాళ్ళు దాన్ని కూడా పాలసీ డెఫినేషన్లోకి తీసుకొచ్చేసారు అనమాట. అది ఇంకోటి, అది మెయిన్ అసలు చెప్పాలంటే అదే అన్నిట్లో హైలైట్ అనమాట.
3వ సంవత్సరం నుంచి పిల్లల్ని తీసుకురావడం,
ప్లస్ 5+3+3+4 సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఆ లాస్ట్ 4 ఏళ్ళు ఉన్నాయి మన వాళ్ళు ఏంటి, 10th క్లాస్ అనేది ఒకటి ఏదో పెద్ద ఒక స్ట్రక్చర్, అది 10th పాస్ అయిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ +1+2 ఈ టైప్లో ఉంటుంది కదా, అది ఉండదు, ఆ మెంటల్ బ్లాక్ ఉండదు. ఇప్పుడు మీకు ఏమైందంటే ఇది వరకు 12th 11th, ఇది వరకు 10th 9th నుంచి 12th వరకు కలిపి ఒక హయ్యర్ స్కూల్ టైప్లో అనమాట, హై స్కూల్ టైప్లో చేశారు వాళ్ళు. అది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు పేర్లు కూడా ఇచ్చేశారు వాటికి. ఏమని ఇచ్చారంటే వాళ్ళు దానికి, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నామే ఫస్ట్ 3+ అని,
3+2
దాన్ని ఫౌండేషనల్ అన్నారు అన్నమాట.
ఓకే,
అది దాన్ని క్లాస్ 1 అండ్ 2 అనుకోండి, అది అనమాట అంగన్ 3 ఇయర్స్ ఏమో అంగన్వాడీ ప్రీ అంగన్వాడీ అవి 3 to 6, ఆ తర్వాత క్లాస్ 1 క్లాస్ 2 6 to 8 ఆ మొత్తాన్ని కలిపి ఫౌండేషనల్ అన్నారు. ఆ తర్వాత 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ అంటే వయసు 8 నుంచి 11 వరకు ఉండేది ప్రిపరేటరీ అన్నారు, ప్రిపరేటరీ స్కూల్స్ అనమాట అది. తర్వాత క్లాస్ 6 to 8 అంటే వయస్సు 11 నుంచి 14 వరకు ఉండేదాన్ని మిడిల్ స్కూల్ అన్నారు. 9 నుంచి 12 వరకు మొత్తాన్ని కలిపి సెకండరీ అన్నారు అంతే. అది
చూడండి,
ఇప్పుడు ఇంటర్మీడియట్ టు 10th అని ఉండదు, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 14 7 నుంచి 18 7 వయసు వచ్చే వరకు కూడా సెకండరీ అన్నారు అన్నమాట.
ఓకే,
అది ఇంకోటి ఏంటంటే మెయిన్గా వాళ్ళు అసలు మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, ఏంటి అసలు వీళ్ళు అనేది, దీన్ని వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్లోంచి చదవటం, అప్ప చెప్పటం, లేకపోతేనేమో రాయటం తీసేశారు. మోర్ టీచర్ తోటి కలిసి ఇన్వాల్వ్ అయ్యి, టీచర్ అంటే మెంటర్ వర్సెస్ మెంటీ టైప్లో అనమాట, కూర్చుని కలిసి ప్రాజెక్ట్ చేయటం, టీచరు పిల్లలు కలిసి ఆ మోడల్లోకి తీసుకొచ్చారు. ఈ గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఇట్లా ఎగ్జామ్స్ పెట్టి ఎన్ని మార్కులు వచ్చి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ గ్రేడ్స్ కోసం మార్కుల కోసం కొట్లాడుకోవటం, జనాలు
చాలా పెద్ద ఇది కదండి అది,
చచ్చిపోవటం, ఇవన్నీ తీసేయాలనేది వాళ్ళ ఫండమెంటల్ ఇష్యూ ఈ మొత్తంలో. అసలు
చాలా చాలా పెద్ద మార్పులు అయితే ఇవి,
చాలా పెద్ద మార్పు ఇది మటుకు.
ఇప్పుడు అంటే మీరు ఇంకా ఇవి హైలైట్స్ ఇవి రైట్,
ఇంకా హైలైట్స్ చాలా ఉన్నాయి 15లో మీకు
ఇప్పటివరకు.
ఇంకోటి పైపైన చెప్తాను, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు బుక్స్ ని ఎవరి దారిని వాళ్ళు చదువుకునేటట్టు ఉండేటట్టు నేషనల్ బుక్ ప్రమోషన్ పాలసీ ఒకటి పెట్టారు, లైబ్రరీని ప్రమోట్ చేయడం అని పెట్టుకున్నారు. అది లైబ్రరీ అంటే ఇట్ కెన్ బి డిజిటల్ లైబ్రరీ, ఇట్ కెన్ బి ఆన్లైన్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఏ లైబ్రరీ అయినా, ఇందాక చెప్పా కదా ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు మదర్ టంగ్ రీజనల్ లాంగ్వేజ్ ఒకటి. సాంస్క్రిట్ విల్ బి ఆఫర్డ్ అట్ ఆల్ లెవెల్స్ అనమాట. ఫారెన్ లాంగ్వేజెస్ ఏమో సెకండరీ స్కూల్ లెవెల్ నుంచి ఇవ్వమని సాంస్క్రిట్ని బాగా పెడుతున్నారు. ఇందాక నేను చెప్పా కదండి వాళ్ళు బాలభవన్లు ఇలాంటివన్నీ స్టేటు డిస్ట్రిక్ట్లు వాటిల్లో బాలభవన్లు, డే టైం బోర్డింగ్ స్కూల్స్ ఇలాంటి వాటిలన్నిటిని ఒకటి దాన్ని కూడా ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఉంది.
అంటే దీంట్లో ఒక పని చేద్దాం, ఇది ఐ థింక్ వండర్ఫుల్, మీరు ఇంట్రొడక్షన్ బాగా ఇచ్చారు.
ఇంకొక రెండు రెండు ఉన్నాయి, ఇవి కూడా చూసేసుకుని అప్పుడు మాట్లాడుకుందాం.
దెన్ విల్ టేక్ ఎ బ్రేక్.
ఆ
తర్వాత దాని డీటెయిల్స్.
అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అన్నమాట.
అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అదేంటి?
అకాడెమిక్ క్రెడిట్స్ ఉంటాయి కదా మీకు, ఇక్కడ ఇన్ని క్రెడిట్స్ వచ్చాయి చదువుకుంటారు.
మోర్ ఆర్ లెస్ అమెరికన్ సిస్టమ్ లాగా.
అది అంతా ఏంటంటే బ్యాంక్ క్రెడిట్ లాగా మీరు దాచుకోవచ్చు డిజిటల్ లాకర్ లో, మళ్ళీ వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. అదొకటి. దాని గురించి ఇంకా అంత డీటెయిల్ లేదన్నమాట. అది ప్లస్ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు అన్నిట్లో ఇక్కడ ఏమైపోయిందంటే చాలా మంది పిల్లలు వాళ్ళ ఎకనామిక్ స్థితిగతుల వలన 12వ తరగతి అయిపోయిన తర్వాత, అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఉద్యోగం చేస్తే బాగుండని ఉంటుంది. మనం వాళ్ళ ఇంట్లో ఉండే ప్రెషర్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో అందుకని వాళ్ళు డిగ్రీ చదవలేకపోయాడు, డిగ్రీ పాస్ అవ్వలేదు ఇలాంటివన్నీ వచ్చేది గొడవలు, రైట్? ఉద్యోగం డిగ్రీ అవ్వకుండానే ఉద్యోగంలో చేరాలనుకోవటం, ఏదో చేయాల్సి వచ్చేది. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని ఏం చేశారంటే వీళ్ళు అసలు 12వ తరగతి అయిపోగానే, అదే 12 అనకూడదు ఇప్పుడు రేపు పొద్దున్న దాంట్లో అనమాట. సో ఆ సెకండరీ స్కూల్ అయిపోగానే 4 ఏళ్ళు డిగ్రీ అండి, ఇప్పుడు ఏ డిగ్రీ అయినా సరే.
అది కూడా పెద్ద మార్పు. బిఎస్సి బీకామ్ 3 సంవత్సరాలు
అన్ని 4 సంవత్సరాలు కాతే అట్లా ఉండదు. కాతే ఏం చేసేసారంటే వాళ్ళు 1 ఇయర్లోంచి బయటకు వస్తే కామర్స్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మీకు అనమాట. అదే 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారనుకోండి డిప్లొమా ఇచ్చేస్తారు, 3 ఏళ్ల తర్వాత వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, 4 ఏళ్ల తర్వాత వస్తే బ్యాచిలర్స్ విత్ రీసెర్చ్ అని ఇస్తారు. అయితే ఒకటి, ఇప్పుడు 1 ఏడు తర్వాత బయటకు వచ్చేసాను అనుకోండి, సర్టిఫికేట్ వచ్చేసిందా, ఈ సర్టిఫికేట్ చూపించుకుని మళ్ళీ జాయిన్ అయ్యి ఇంకో సంవత్సరం ఎప్పుడైనా కంటిన్యూ చేసుకుంటే డిప్లొమా వస్తుంది. అంటే ఏంటంటే నేను స్టాగర్డ్గా నాది విడతలు విడతలుగా నాది కంప్లీట్ చేసుకుంటూ కూడా 4 ఏళ్ళు అయిపోయేది అయిపోగొట్టుకుని బ్యాచిలర్స్ విత్ రీసెర్చ్ అని మొత్తం అయిపోగొట్టుకోవచ్చు. లేదా అనుకుంటే నాకు లేదు బాబు ఇవాళ ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలనుకుంటే డిప్లొమాతో వెళ్ళిపోవచ్చు, బయటికి మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఇంకోటి కంటిన్యూస్
ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, కొంత
చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అది దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రాడ్యుయేషన్ అంటే వరల్డ్ ఓవర్ ఈజ్ 4 ఇయర్స్
అన్నమాట. అవును,
ఇవాళ వాళ్ళకి వేరే చోటకి వెళ్ళి చదువుకోవాలన్నా, వేరే స్కూల్స్లో జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే ఈ ఇంటర్నేషనల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
బిఎస్సి బీకామ్ డిగ్రీలు 3 సంవత్సరాల డిగ్రీలే కాబట్టి
వాళ్ళకి వాళ్ళకేమో మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఈ ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఫారెన్ పంపించలేరు, ఫారెన్ వాళ్ళకి ప్రజెంట్ చేయలేరు, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఎంత చేశారు, ఇష్టం అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి టైపింగ్ చేసే చిన్న చిన్న జాబ్స్ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని తీసుకోవడం మొదలెట్టారు ఈ ఐటీ వరల్డ్లో. అవసరం ఉన్నా లేకపోయినా మెకానికల్ ఇంజనీర్ అయినా ఒకటే, అందరూ అందులోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేయటం వలన ఈ బీకామ్ చదువుతున్నాడు ఆయన నిజంగా ఇట్లా వెళ్ళాలనుకుంటే 4 ఏళ్ళు చేసుకుని ఇందులోకి వెళ్ళిపోగలరు. సో యు వీఆర్ ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంతో సింక్రనైజ్ అవుతుంది మన గ్రాడ్యుయేషన్ అనమాట. అది ఇంకోటి, బోర్డ్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ చేసి పారేస్తారు. బోర్డ్ ఎగ్జామ్ ఫర్ క్లాస్ 10 అండ్ 12 ఉంటాయి కానీ అవి ఈజియర్గా ఉంటాయి అనమాట. ఇప్పటిలాగా ఇన్ని మార్కులు అని ఉండవు అనమాట. అది ఎంత కోచింగ్ కాంపిటెన్సీస్ మీద ఉంటాయి తప్పితే మెమరైజేషన్ మీద ఉంటాయి. కోచింగ్ క్లాసులు ట్యూటోరియల్స్లు ఇవి బాగా దెబ్బతింటాయండి.
ఓకే ఓకే, ఇది చాలా 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 చెప్పారండి. అసలు ఇది వింటుంటే మొత్తం అంటే ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ మారినట్టు అనిపిస్తుంది.
ఇంకా ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, ఫారెన్ యూనివర్సిటీస్ గురించి చెప్పాను, ఇంకోటి కూడా ఉందండి. ఇంకోటి ఏంటంటే సైన్స్ కామర్స్ ఆర్ట్స్ అనే స్ట్రీములు పీక్ పారే సార్. ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీరు ఫిజిక్స్ హిస్టరీ తీసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కనుక. నేను ఫిజిక్స్ తీసుకున్నా కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తీసుకోవాలి లేకపోతే
పెద్ద మార్పు ఇది.
అలా ఏముండదు. 11th క్లాస్ 12th క్లాస్లో కూడా మీరు కావాలంటే హిస్టరీ ఫిజిక్స్ తీసుకోవచ్చు. అందుకని ఏవి కావాలంటే అవి తీసుకోండి, అందులో చదువుకో. అంతే తప్పితే నీకు సైన్స్ తీసుకుంటే సైన్స్ గ్రాడ్యుయేట్, కామర్స్ గ్రాడ్యుయేట్ ఈ టైప్ లేదు. ఇక అది ఒకటి
చాలా మార్పులు వచ్చినాయి.
అది చాలా పెద్ద మార్పు. ఇది ఉండాలండి, లేకపోతే మనం ఒక క్లాస్ సిస్టమ్ తయారు చేసి పారేసాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మటుకు అసలు నాకు చాలా నచ్చిన విషయం అది అనమాట. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అలాంటి వాడికి నేను ఈ సైన్స్ చదివేటప్పుడు నాకు హిస్టరీ అంటే ఎంతో ఇష్టం ఉండేది. హిస్టరీ ఇంకా చదవడానికి లేదు, ఎంపీసీకి తీసేసుకున్నాం. అది ఏదో వేరుగా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అయ్యేది. ఇప్పుడు కనీసం ఐ కెన్ బి నాలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు, పిల్లలు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళ
అవకాశాలు ఉంటాయి.
అవకాశం ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క వాళ్ళల్లో ఉండే తెలివితేటలు వాళ్ళని బయట పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారం చదువుకోవటానికి పనికి వస్తుంది. ఇంకోటి ఇదంతా కాకుండా ఒక అటానమస్ బాడీ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అని తయారు చేశారు. ఇట్ విల్ అది చూసుకుంటుంది లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్లో ఇలాంటివన్నీ అనమాట. అన్నిటికీ కామన్ ఎంట్రన్స్లు, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎంట్రన్స్లు లేకుండా సింప్లిఫైడ్ చేసిస్తున్నారు అనమాట. అది మెయిన్ అండి మొత్తం.
ఇది మెయిన్ ఫీచర్స్. సో నాకు దీంట్లో ఫారిన్ యూనివర్సిటీస్ని వచ్చి మన దగ్గర భారతదేశంలో పెట్టడము లేకపోతే ఇట్లాంటివి కొంచెం అది రాడికల్గా ఉన్నాయి. అట్లాగే
చెప్పండి,
అంటే దాని గురించి మనం ఇది ఒక చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత మాట్లాడదాము. ఆ తర్వాత శ్రోతలకు ఈ షోలో డిఫెన్స్ లో కూడా బోల్డ్ మార్పులు జరిగాయి. సో చాలా మార్పులు డిఫెన్స్ రక్షణ రంగంలో తయారు చేయటం భారతదేశంలో, వాటి గురించి కూడా ఈ షోలో మాట్లాడతాము. అంటే ఏం జరిగాయి అన్న దానిపైన. సో మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది August 12, 2020 షో. ఈ షోలో మనము భారత నూతన విద్యా విధానం, తర్వాత రక్షణ వ్యవస్థలో పరిశ్రమలు ఎట్లా దాన్ని పెంచాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. బ్రేక్ తర్వాత కలుద్దాం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల ఆన్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. August 12, 2020 షో బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాము. రమణ గారు, మీకు బ్రేక్ ముందు 2-3 ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పాను. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది అసలు మొత్తం ఈ నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు వివరించారు. దీంట్లో మొట్టమొదటగా ఈ ఫారిన్ యూనివర్సిటీస్ భారతదేశంలో పెట్టుకోవచ్చు అని అన్నారు కదా.
అవునండి.
వాటి గురించి అసలు చెప్పండి, అసలు ఫారిన్ యూనివర్సిటీలు భారతదేశంలో ఎందుకు అవసరము, దానివల్ల. యాక్చువల్లీ నేను ముందు అనుకున్న ఈ షోలో కాస్త మనము రక్షణ వ్యవస్థ కూడా మాట్లాడదామని, కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇది టాపిక్లు చాలా డెప్త్ ఉన్నాయి ఇవి. సో మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు సరిపోవని ఫారిన్ యూనివర్సిటీస్ని పిలిపిస్తున్నారా
అలా కాదు, మన దేశంలో ఎన్ని యూనివర్సిటీలు పెట్టినా మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మన తెలుగు వాళ్ళని నేను విమర్శించట్లేదు, మన వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉంటారు, బీటెక్ అయిపోతుంది వెంటనే జీఆర్ఈ రాసేస్తారు, ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఎంతమంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే బదులు అక్కడే ఇక్కడ ఉన్న యూనివర్సిటీలన్నీ రెడీ అవుతున్నాయి రావటానికి. సో ఎందుకు పెట్టకూడదు వాళ్ళని? ఇప్పుడు ఎట్లాగో మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటే, చదువుకునే యూనివర్సిటీని అక్కడికే తెప్పిస్తే ఏమైంది నష్టం? అసలు దాని గురించి పెద్దగా భయపడాల్సిందేముంది? కాకపోతే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఎలా అంటే, నువ్వు ఖచ్చితంగా సైన్స్ అండ్ మ్యాథ్ ఈ టైప్ వాటిలో స్టెమ్లో రావచ్చు, ఒకవేళ ఆర్ట్స్లో వస్తే ఇలా ఉండాలి, అలాంటివన్నీ రూల్స్ వస్తాయి. ఆ టైప్ ఆఫ్ డీటెయిల్ రూల్ ఇంకా ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఫస్ట్ అప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. ఏమంటారంటే, ఫారిన్ యూనివర్సిటీస్ టు సెటప్ క్యాంపసెస్ ఇన్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ ఫెసిలిటేటెడ్ త్రూ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ మొబిలిటీ అంటున్నారు. అక్కడ వేరే స్టూడెంట్లు వచ్చి ఇక్కడ ఉండేటట్టు, వేరే చోట ఉండే లెక్చరర్లు ప్రొఫెసర్లు ఇండియా వెళ్ళి చెప్పేటట్టు ఆ క్యాంపసెస్లో, ఒక క్యాంపస్ ఒక క్యాంపస్లో ఉండే ఆ కొన్ని రూల్స్ అండ్ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఒకటి తయారు చేస్తారు. ఆ డీటెయిల్ ఇంకా రాలేదు అన్నమాట.
సో అది ఒక రకంగా అంటే నాట్ మన టెక్నికల్ ఫీల్డ్ అంశంలోనే అంటారు.
అంటే వేరే వాటిలో కూడా ఇస్తారు, కానీ అస్సలు ఇవ్వను, నువ్వు వచ్చి నువ్వు హిస్టరీ చెప్పకూడదు అని అనరు. బట్ కొన్ని రూల్స్ పెడతారు, నేషనల్ ఇంటిగ్రేషన్కి కానీ నేషనల్ ఎథోస్కి కానీ దెబ్బతినే లాంటివి ఏవైనా ఉంటే ఆ ట్రేడ్స్ని అలౌ చేయరు. గవర్నమెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మన ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలి కదా. అయినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆర్ట్స్లో వాటిల్లో ఎవరు జాయిన్ అవుతున్నారండి? మన వాళ్ళందరూ ఫారెన్ అంటే ఒకటే జాయిన్ అవుతారు, ఇంజనీరింగ్ మెడికల్ ఇలాంటివే చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ థింగ్ ఉందనుకోండి, చాలా అడ్వాన్స్, మన ఇండియాలో అంత పాపులేషన్ ఉంది, అన్ని మెడికల్ కాలేజీలు లేవు. మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఈ దేశంలో కానీ వేరే దేశాల్లో చాలా ఫ్రంట్ లైన్లో ఉంటాయి, అన్నీ తెలిసినవే కదా మనకు అవి. ఈ కొలాబరేషన్ అనేది ఇండియాకి మంచిదే నా ఉద్దేశంలో.
సో ఉంటే మంచిది అంటారు. ఓకే,
చాలా రెండు రకాలుగానూ మంచిదే. ఒకటి నాలెడ్జ్ పరంగా ఎక్స్పాన్షన్కి మంచిది ఇన్స్టిట్యూషనల్గా. రెండోది ఏంటంటే, మన వాళ్ళందరూ తండోప తండాలుగా ఇంట్లో అప్పులు, ఇండియాలో డబ్బులు అప్పులు తీసుకుని ఇక్కడ చదువుకుంటున్నారు.
అవసరం తప్పుతుంది.
హార్వర్డ్ లో చదవాలనుకున్నాడు అనుకోండి, హార్వర్డ్ ఇండియాలోనే
ఉంటాయి. ఇది మరి వేరే దేశాలకు దెబ్బ కొట్టినట్ట
అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఒక టైప్లో చెప్పాలంటే ఎడ్యుకేషనల్ అవుట్సోర్సింగ్ కూడా అనొచ్చు, దీన్ని జరిగితే జరగచ్చు.
ఇప్పుడు ఇక్కడ అదే అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్ జర్మనీలో మీరు ఒక యూనివర్సిటీ పెట్టి రన్ చేయాలంటే బోలెడు డబ్బులు ఖర్చు అవుతాయి. మనకి యూనివర్సిటీస్కి ఎంతో ఎండోమెంట్స్ ఫండింగ్ ఉంటుంది కొన్ని కొన్ని. ఇప్పుడు హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్కి వాళ్ళు ఎంత డబ్బులు ఉంటాయంటే, వాళ్ళు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసేసి మళ్ళీ తిరిగి బిలియన్లు సంపాదించి వాటి మీద రన్ అవుతుంటాయి అవి. అంటే నిరంతరం అది ఒక క్యాష్ మెషిన్ కింద ఉంటుంది. ఇప్పుడు అట్లాంటివి భారతదేశంలో ఈజ్ ఇట్ లైక్ అవుట్సోర్సింగ్ అంటారా ఇప్పుడు ఎట్లాగైతే?
ఇది కొంచెం మనం అన్ని కొంచెం ఊహించుకుంటున్నాము ఎలా జరుగుతుంది అనేది. అవ్వచ్చు అవుట్సోర్సింగ్ కంటే కూడా ఫండింగ్ అండి. ఫండ్స్ చూడండి, ఇప్పుడు రీసెర్చ్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏదైనా ఫండింగ్ చేయాలంటే ఇక్కడ ఉండే ఇండస్ట్రీ వచ్చేసి యూనివర్సిటీలని ఫండ్ చేస్తూ ఉంటాయి, స్కాలర్షిప్లు ఇచ్చి అలాంటివి. ఆ టైప్ ఆఫ్ మెకానిజం ఇండియాలోకి వచ్చేయచ్చు. సో కొలాబరేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్ బేస్డ్, స్టెమ్ బేస్డ్, లెట్స్ పుట్ ఇట్ దిస్ వే, స్టెమ్ బేస్డ్ వాటికి ఏ దేశంలో ఎక్కడున్నా దాని అండర్లయింగ్ నాలెడ్జ్ ఒకటే కదా.
ఓకే,
సో అవి పెట్టుకుంటా. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆర్ట్స్ గ్రూప్స్లో వస్తుంది. ఆర్ట్స్ గ్రూప్లో మ్యానిపులేషన్ ఉంటుంది, వాళ్ళంతా ఏవేవో చెత్త అంతా రాసేసుకుని అవన్నీ ఇండియా వాళ్ళకి చెప్పాలని చూస్తారు. ఆర్యన్ సివిలైజేషన్ థీరీలు అన్ని నెత్తి మీద
రుద్దాలంటే
అవి మన వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకో, అలాంటి అవసరం లేదు. అది
ఓకే,
అది ఏంటంటే అది చేసేటప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో చేసే మనుషులు వాళ్ళని బట్టి ఉంటుంది. కాకపోతే వీ నీడ్ టు పుట్ జనాలు ఇండియాలో ఉండే. ఇప్పుడు కొంచెం మీరు ఇంకో రకంగా ఆలోచించుకోండి, ఇండియాలో అందరూ వెరీ అవేర్ ఆఫ్ ది థింగ్స్. ఇండియన్ ప్రజలకి తెలియకుండా ఏదో చేసేయటం గవర్నమెంట్ అనేది ఆ రోజులు పోయినాయి. సో ప్రజలందరూ రిప్రజెంటేషన్ పెడతారు, అలా చేయడానికి వీల్లేదని.
ఓకే,
దీని మీద చాలా చర్చ జరుగుతుంది.
ఓవరాల్ గా ఇది బ్రహ్మాండమైన అంటే
అన్నిటికంటే నాకు నచ్చింది ఒకటి ఉందండి అన్నమాట, బోర్డ్ ఎగ్జామ్స్ ఈజియర్ చేయటం అన్నారు కదా. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు
నేను రెండవ ప్రశ్న, ఇప్పుడు ఇంతకుముందు ర్యాంకింగ్ సిస్టమ్ ని తీసేశారని మీరు అంటున్నారు, ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు సెకండ్ ర్యాంక్ వచ్చాడు ఈ ర్యాంకుల పిచ్చి పట్టేదాన్ని పక్కన పెట్టారని,
గ్రేడ్స్ తీసుకొచ్చారు,
గ్రేడింగ్ ఎట్లా అది ఎట్లా మార్చారు
అంటే వాళ్ళు హోలిస్టిక్ గా ఉంటుంది. అంటే ఏంటంటే 360 degrees అంటారు కదా మన దాంట్లో, మల్టీ డైమెన్షనల్ గా రిపోర్ట్ కార్డ్ అలా ఉంటుంది. ఎట్లా అంటే కాగ్నిటివ్ టెస్టింగ్ అంటే బ్రెయిన్ టెస్టింగ్, ఇంప్లిమెంట్ ఎట్లా దాని మీద అప్లికేషన్ ఎఫెక్టివ్గా ఉందా లేదా, సైకలాజికల్ డొమైన్ అన్నీ చూస్తారనమాట, సెల్ఫ్ అసెస్మెంట్లు, పీర్, ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నా అంతా నేను చేసుకునే అసెస్మెంట్, పీయర్ అసెస్మెంట్ నా పక్కనుండే ఫ్రెండ్స్ కొలీగ్స్ చేసే అసెస్మెంట్, తర్వాత టీచర్ అసెస్మెంట్, ఈ మూడు అసెస్మెంట్లు కలిపేసి రిపోర్ట్ కార్డ్ ఉంటుందట.
సో ఇది టోటల్ అంటే సిస్టమే మారిపోయింది ఇది
మొత్తం. అసలు ఇదిగో పడి పడి చదివి ఎరా మార్కులు రాలేదా అని బెత్తం తీసుకుని ఇంట్లో అమ్మా నాన్న కొట్టి వాడికి ఇంట్లో వాళ్ళతోటి కొంతమంది, ఎంతమంది అండి ప్రతి సంవత్సరం పిల్లలు దూకి చచ్చిపోవటాలు ఆత్మహత్యలు, అసలు లిమిట్ ఉందా
ఏంటంటే?
ఆహ్లాదంగా చదువుకోవాలి, చదువుకునేది విజ్ఞానం సంపాదించుకోవటానికి.
అంటే ర్యాంకింగ్ ఇవ్వకుండా గ్రేడింగ్ లాగిస్తారు,
ఏబిసిడి అలాంటి గ్రేడ్స్ ఇస్తారు. ఆ గ్రేడ్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే 360 degrees చేశారు. ఈ రాసిన దాని ప్రకారం చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ దేశంలో ఉన్నదానికంటే కూడా అన్ని తీసుకుంటా, అంటే బాగుంది అంటే ఏంటంటే అన్ని చోట్ల ఉండే లోటుపాట్లు చూసుకుని చేసేది కాబట్టి కొత్తగా చేసేటప్పుడు అయితే నా ఉద్దేశం ప్రకారం అన్ని చూసుకుని చేసినట్టు ఉన్నారు ఇది కూడా అన్నమాట. ఇది కస్తూర్ రంగన్ కమిటీ, ఇది ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, గత ఫ్యూ ఇయర్స్ నుంచి చేస్తున్నది, ఫైనల్లీ పాలసీ కింద బయట పెట్టారు.
మరి దీనివల్ల ఈ ర్యాంక్ బేస్డ్ ఇప్పుడు భారతదేశంలో మావాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఇట్లాంటివన్నీ పోతాయి, ప్రైవేట్ సెక్టార్కి ఏమైనా దెబ్బ పడుతుందా?
ప్రైవేట్ సెక్టార్కి ఎందుకు దెబ్బ
పడుతుంది? కాలేజీలు అన్ని ఇప్పుడు
ప్రైవేట్ సెక్టార్,
ఎడ్యుకేషనల్ ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మావాడిని అక్కడికి పంపించాను వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు 999 మార్కులు వచ్చాయి ఒక్కటి మిస్ అయింది అన్నట్టు మాట్లాడతారు.
అవి పోతాయి, ఆ టైప్ ఆఫ్ కాంపిటీషన్ పోతుంది. కానీ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ట్యూటోరియల్ కాలేజీలు అన్నీ కూడా ఇలాంటి హోలిస్టిక్ కాలేజీల కింద మారాల్సి వస్తుంది. వాళ్ళు ఎలా నేర్పించారు ఇవన్నీ వాళ్ళు కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళ కొత్త టైప్ ఆఫ్ పారామీటర్స్ తోటి వాళ్ళు కాంపిటేటివ్గా వచ్చి అడ్వర్టైజ్ చేసుకుంటారు అన్నమాట. పారామీటర్స్ అన్నీ మారిపోతాయి. మాకు పెద్ద లైబ్రరీ ఉంది, మా లైబ్రరీ ఇలాంటిది, మాది డిజిటల్ లైబ్రరీ ఇలాంటిది, మేము వైఫై తోటి ఇలా చేస్తాం, ఇలాంటివి మొదలవుతాయి. ఇప్పుడు ఏంటంటే కొత్తవన్నీ ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు కదా మా టీచర్స్, ఇలాంటి వాళ్ళు మా టీచర్లు స్టూడెంట్స్ తోటి కలిసి ఇలా చేస్తారు. మేము ఇవన్నీ కొత్తగా మొదలయ్యి కొత్త టైప్ ఆఫ్ పద్ధతులన్నీ మొదలయ్యి వాళ్ళ ఇది వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ బోర్డు అనేది, బోర్డ్ ఎగ్జామ్స్ ఈ టైపు తగ్గించేస్తున్నారు, అన్నిటికీ అటానమీ ఇచ్చేస్తారు. అంటే ఏంటి, ఒక పెద్ద ఆర్గనైజేషన్ బాడీ ఉండకుండా ఉండేటట్టు చేసి 12th అయిపోయిన తర్వాత ఎట్లాగూ 12th క్లాస్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక కామన్ ఎగ్జామ్ ఉంటుంది ఇండియా మొత్తం కలిపి. ఎంత లేదన్నా కామన్ ఎగ్జామ్ రాసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళాలన్నా, ఆ తర్వాత ఏమైనా మంచి క్లాస్ కాలేజీలకు వెళ్ళాలన్నా, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలన్నా, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎక్కడికి పోతాయి ఇప్పుడు ఐఐటీలు ఇవన్నీ కొంచెం రీఫార్మ్ చేస్తారు కదా, అవి ఉంటాయి అన్ని. ఇప్పుడు ఐఐటీకి వెళ్ళే ఎగ్జాము మన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, ఎవరు ప్రిఫరెన్స్ బట్టి
కామన్ ఎంట్రన్స్ అన్నారు అదే కదా.
ఒకటే ఎంట్రన్స్ లో మీరు ఆగ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐటి కాన్పూర్ అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ తోటి వెళ్తారు. ఇక్కడ శాట్ రాసుకున్నట్టు అవుతుంది ఇండియాలో కూడా. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్కి, ఐఐటి ఢిల్లీకి, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది అన్నిటికీ కలిపి. అది కాదండి, ఇది చాలా బాగుంది కదండి. ఒకసారి ఆలోచించుకోండి, మనము 10th క్లాస్ పాస్ అవుతాం, మార్కులు ఎక్కువ వచ్చాయని ఒకడేమో వెళ్ళిపోయి ఎంపీసీ తీసుకుంటాడు, మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేది ఇంకోటేమో బాగా తక్కువ వచ్చాయి సెకండ్ క్లాస్ వచ్చింది ఏదో అని చెప్పి సిఈసీ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు మారింది అనుకోండి, నా చిన్నప్పుడు చెప్తున్నా ఇప్పుడు అందరూ అన్ని తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని కుప్పలు తప్పలు కాలేజీలు అయిపోయాయి, ప్రతి ఒక్కడు ఎంపీసీ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే క్లాస్ సిస్టమ్ వచ్చేస్తోంది, ఓ ఎంపీసీనా నువ్వు, ఇంజనీరింగ్ బైపీసీనా నువ్వు, మెడిసిన్ అని వాడు ఒక క్లాస్ ఏ స్టూడెంట్ లాగా ఏ సిఈసీలు ఇవన్నీ తీసుకుంటే కామర్స్ ఇవి చదివిన వాళ్ళంతా క్లాస్ బి క్లాస్ స్టూడెంట్ లాగా, అదే ఏ గ్రేడ్ సినిమా బి గ్రేడ్ సినిమా టైప్లో పిల్లలందరినీ అక్కడి నుంచే సైకలాజికల్గా వాళ్ళని వేరు వేరు చేసేస్తున్నాం. ఒకటే పిల్లలు మనం ఇంటర్మీడియట్ రాగానే మనం వేరు సెక్షన్లు అయిపోతున్నాయి మనకి, వాడేవాడో వీడేవాడో అన్నట్టు ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా అదేదో క్యాస్టిజం టైప్లో క్లాస్ సిస్టమ్ వచ్చేసింది. అవన్నీ పోతాయి. ఇప్పుడు ఏంటంటే ఐ కెన్ టేక్ హిస్టరీ అండ్ ఫిజిక్స్ కలిపి తీసుకోవచ్చు నేను ఇప్పుడు. నాకు ఇవి కొన్ని కీ థింగ్స్ చాలా బాగున్నాయి ఇందులో. అంటే దీని ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ అయ్యేటప్పటికి టైం పడుతుంది.
పర్ఫెక్షన్ ఎంత ఉంటుందో తెలియదు, బట్
పర్ఫెక్షన్ ఎట్లా ఉంటుందండి? ఫస్ట్ రోజు ఎక్కడైనా ఉంటుందో పర్ఫెక్షన్? ఇవన్నీ మెచ్యూర్ అవుతాయి ఇవన్నీ. ఆ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ రోజు మళ్ళీ అది ఒక పెద్ద రాంగ్ వే ఆఫ్ థింకింగ్ మనుషులు.
ఓకే, సో గ్రేడింగ్
ఓన్లీ మెచ్యూర్ అవుతాయి ఇవి. చూడండి 5+3+3+4 సిస్టము, 3 ఏళ్ల పిల్లవాడిని పిల్లని దగ్గర నుంచి స్కూల్లో ఉండాలంటాం అనేది మేజర్ చేంజ్. అది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? మెంటర్ మెంటీ రాదర్ దాన్ టీచర్ స్టూడెంట్ కాదు ఇంకా. అది సెకండ్, మనం టాప్ లెవెల్లో మళ్ళీ పెట్టాలంటే అది. థర్డ్ ఏం చెప్పారు వాళ్ళు, ఇది గ్రేడింగ్ సిస్టమ్ ఇస్ ద థర్డ్ థింగ్.
గ్రేడింగ్ నాకు అది బాగా నచ్చింది.
ఎగ్జిట్ అండ్ ఎంట్రీ, గ్రాడ్యుయేషన్ లో 4 ఏళ్ళు పడి చదివితేనే బయటకు వెళ్ళటం కాదు. మధ్యలో నేను చదువులేను, మా నాన్నకు అయిపోయింది చదివించగలిగేది, ఓకే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోతాను, ఐఐటి టైప్ ఐటీఐ టైప్ లో సర్టిఫికేషన్ వచ్చేసింది, బయటకు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటాను, 4 రూపాయలు వచ్చాయి, అప్పుడే పెళ్ళాం పిడాకులు ఏం లేవు, సో ఇప్పుడు నాకు కొంచెం డబ్బులు ఉన్నాయి, మళ్ళీ చదువుకుంటాను, లేదా వెళ్తాను రాత్రిపూట చదువుకుంటాను, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ తోటి ఉద్యోగం సంపాదించుకుని ఆ సర్టిఫికేట్ని డిప్లొమా కింద మార్చుకుంటాను, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇంట్లో కూర్చొని చదువుకుని, మెనీ మెనీ థింగ్స్, ఫ్లెక్సిబిలిటీ లేకుండా అట్లా.
సో మీకు వాళ్ళు ఈ సెక్షన్లో ఇంకా నే బిఫోర్ వి అంటే మనం దీన్ని ముగించే ముందు చాలా ఉన్నాయి కాబట్టి ఆ 3 టాపిక్ల తర్వాత ఏంటి, చిన్నప్పటి నుంచే జాయిన్ అవ్వటము, గ్రేడింగ్, వేరే యూనివర్సిటీస్ ఫారిన్ యూనివర్సిటీతో పాటు ప్రాక్టికల్ది నా నెక్స్ట్ క్వశ్చన్. ప్రాక్టికల్స్ అంటే ఇండియాలో బట్టి కొట్టేస్తారు, దంచి కొడతారు, 100కి 100 మార్కులు వస్తాయి, కానీ అదే ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంజనీరింగ్ భాషలో వాడు మొత్తం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది వాడు మొత్తం చెప్పగలుగుతాడు,
అప్పచెప్పగలుగుతాడు
ఏమాత్రం తొనక్కుండా. అసలు బిఎండబ్ల్యూ జర్మనీలో పనిచేసే వాళ్ళకే ఇంకా బెటర్గా ఇవ్వగలుగుతాడు, కానీ అది ఎట్లా తయారు చేయాలి, ఎట్లా వర్కౌట్ అవుతుంది, ప్రాక్టికల్గా మిషన్ని తయారు చేసేటువంటి దాన్ని ఇంజనీరింగ్ తెలివి అంటారు, అది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ఉండదు,
అది
దాని మీద ఏమన్నా వస్తుందా చేంజెస్?
అదే అసలు మెయిన్ చేంజ్, అదే వాళ్ళది, వాళ్ళు రాసేది వాళ్ళు కంప్లీట్గా అక్కడే పెట్టారు. ఇట్స్ నో మోర్ అన్ ఎగ్జామినేషన్ బేస్డ్ థింగ్, టీచర్ అండ్ స్టూడెంట్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయటము, అది అలాంటిది దీనిలో ఉండేదంతా.
టీచర్ కలిసి చేయటము అంటే దాంట్లో ప్రాక్టికల్ ఆస్పెక్ట్,
ప్రాక్టికల్ ఆస్పెక్ట్, మొత్తం ప్రాక్టికల్ ఆస్పెక్ట్. మార్కులు తీసేసాను నేను, హౌ డు యూ గో ఫ్రమ్ స్టాండర్డ్ 1 టు స్టాండర్డ్ 2, ఏం ప్రాక్టికల్స్ చేసావు, ఈ ప్రాక్టికల్స్ నువ్వు నీ ఫ్రెండ్ నీ పక్కన ఉండే కొలీగ్తో కలిసి ఏం చేసావు, టీచర్తో కలిసి ఏం చేసావు, నువ్వు చేసి టీచర్కి ఏమి ఇచ్చావు, టీచర్ నీకు ఏమి ఇచ్చాడు, ఇవన్నీ 360 డిగ్రీస్ తీసుకుని వాళ్ళు చేయబోతున్నారు ఉంటుంది అని చెప్పి ఇచ్చారు.
ఇది బ్రహ్మాండం అండి ఎట్లయితే, బికాజ్ ఇది భారతదేశంలో లాకింగ్ అన్నది ఇది ఒకటే.
అదే వాళ్ళు కానీ స్టడీ బాగా చేశారు, ఏవి లాకింగ్ ఏది తక్కువ ఇదంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా స్టడీ చేసి తీసుకొచ్చారు. ఇదేమి రన్ ఆఫ్ ద మిల్ టైప్లో తయారు చేసింది కాదు ఇది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ను ఖచ్చితంగా కూడా ఇట్ హ్యాస్ టు బి, అది ఎలా అంటే మనిషికి లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలిగా, లేదా బట్టి కొట్టి చదివాడు పనికి ఉద్యోగం చేసేటప్పుడు పనికి రాకుండా ఉండే కాకుండా, ఆ చదువు
చదివిన ఉద్యోగానికి నుంచి ఏదో ఒక జీవనోపాధి రావాలి వాళ్ళకి,
అది జీవనోపాధి,
చదువుకి ఉపాధి,
జీవన వాళ్ళు రాసింది ఏంటంటే జీవనోపాధి, తర్వాత గౌరవం,
బేసికల్లీ చదివిన చదువుకి ఉద్యోగం. ఇప్పుడు మన చిన్నతనంలో చదివిన చదువులు ఏం చదివారా, బిఏ ఎంఏ చదివాను కానీ ఉద్యోగం లేదని కూర్చునేవాళ్ళు, ఇంట్లో కూర్చునే వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగాలు లేవు నిజంగా కూడా.
నిజమే. ఇంకోటి కూడా ఉంది, గుర్తుందో లేదని, మన వెనక్కి వెళ్ళి మన పుస్తకాలు తెరుచుకుంటే మన పుస్తకాల్లో అన్ని హిస్టరీ అంతా ఉంటుంది. హిస్టరీ ఏ రోజు ఏమిటి ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు మీకెంత గుర్తుంది, నాకెంత గుర్తుంది?
ఎవరు దాన్ని పట్టించుకోరు, అక్కడ వరకు చదివి పాస్ అవడం వరకే కదా
అన్నమాట. సో అది ఉండదు. ఇప్పుడు ఇట్లా ఇట్లా కనుక ప్రాక్టికల్ బేసిస్ మీద ఉంటే అది పోతుంది, ఓ బట్టి కొట్టే చదివేయటం అనేది పోతుంది. అది
సో వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఇది మోర్ ఒక 10-15 ఏళ్లలో మొత్తం ఇంకో కొత్త జనరేషన్ రాబోతుంది అన్నమాట భారతదేశంలో. మరి
అవును, ఇది మొత్తం వాళ్ళు డేట్స్ కూడా చెప్పారు. అంటే ఇది మొత్తం ఓవర్ నైట్ అవ్వదు కదా, ట్రాన్సిషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళని కొత్త దానిలోకి ట్రాన్సిషన్ చేయటం అలాంటివన్నీ ఉంటాయి కదా వీటికి.
అవును.
సో టైం పడుతుంది ఇది. ఇది మొత్తం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఈ ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికల్లా ఒక డెకేడ్ పడుతుంది. కానీ ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసేస్తారు అన్నమాట. ఇది లా కింద పాస్ చేసే ముందు ఒక్కొక్కటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకురావాలి కదా. యూజీసీ ఉండదు ఇక, అలాంటివన్నీ చేసుకురావాల్సి వస్తాయి కదా. చాలా ఉన్నాయి ఇందులో.
టైం పట్టుద్ది.
యా ఇంకోటి కూడా చేశారు అట్ ద మినిస్ట్రీ లెవెల్లో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని ఉండదు ఇక. ఆ మినిస్ట్రీ పేరు మార్చేస్తారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని.
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అమెరికన్ ఎడ్యుకేషన్,
అమెరికన్ స్టైల్లో కాదు, ఇండియాలో కూడా అదే ఉండేదండి ఇది వరకు. 1980s మొదలెట్టారు హ్యూమన్ రిసోర్స్
డెవలప్మెంట్ అని.
మనది అబుల్ కలాం ఆజాద్ అని చెప్పుకుంటాం. హీఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇండియన్ ఇండిపెండెంట్ ఇండియాకి అబుల్ కలాం ఆజాద్. ఆ పేరే ఎడ్యుకేషన్ మినిస్టర్. తీసేసి తర్వాత మార్చుకుని హ్యూమన్ రిసోర్స్ అని మొదలెట్టారు. ఇప్పుడు మళ్ళీ మనం
తిరిగి అక్కడికి
వెళ్ళి అదే బాగుంది అనుకున్నాం. అది అవన్నీ ఏముందులేండి, అవన్నీ నాట్ సో ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే అందులో వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్కి మేము ఇస్తున్న ఇంపార్టెన్స్ అని. ఇంకోటి ఇదే కాదు, బడ్జెటరీ అలొకేషన్స్ కూడా మార్చారు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఉండాలి అని నాకు ఐ డోంట్ హ్యావ్ హ్యాండీగా లేదు, కానీ అది కూడా మార్చారు. ఇప్పుడు చాలా 1% ఎంత ఉంది, దాని నుంచి 6% ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనేది అలా మార్చారు అన్నమాట బడ్జెటరీ అలొకేషన్స్. అది
వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే ఆల్ రైట్. సో చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు ఐ థింక్ మనము బాగానే ఈ విషదంగా దీన్ని డీటెయిల్గా కొన్ని ముఖ్య అంశాలు మాట్లాడాము. శ్రోతలకు మీకు ప్రశ్నలు ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ అవర్ యూట్యూబ్లో మీరు కామెంట్ చేయొచ్చు, ఆర్ మా మైండ్ మీడియా గ్రూప్ ఉంది ఫేస్బుక్లో, అక్కడ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈ షోలో రమణ గారు, రక్షణ వ్యవస్థలో చాలా మార్పులు జరిగాయి. మన రాజ్నాథ్ సింగ్ గారు పెద్దది ఏదో ప్రకటించారు. అసలు ఏంటి రక్షణ పరిశ్రమ అన్నది, భారతదేశంలో తయారు చేద్దామని రకరకాల ఆయుధాలని, ముఖ్య అంశాలు, తర్వాత డీటెయిల్స్ కూడా ఒకటే దాంట్లో మాట్లాడదాం మనం, ఎందుకంటే ఇంకొక
సెగ్మెంట్ పెద్దదే. విశేషం అసలు ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఎంత, అది కూడా అంత పెద్దదే.
అదే పెద్దదే,
టైంలో ఎంత మాట్లాడగలుగుతాం చూసుకుని మాట్లాడదాం.
యా డెఫినెట్లీ. అది శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. చిన్న బ్రేక్ తీసుకొని కలుద్దాము, రక్షణ విషయాల గురించి మాట్లాడదాం.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, the voice of India.
చలాకి చలాకి మాటలతో మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
హలో అండ్ నమస్తే అందరికీ. నేను మీ మేఘన భరద్వాజ రంగరాజు వచ్చేసిన మీ ఫేవరెట్ షో రాగం విత్ మేఘం తెచ్చేసిన. మన సింగర్స్ మన పాటలు, ఇంకెందుకు లేట్? ట్యూన్ ఇన్ టు మై ఇన్ మీడియాస్ రేడియో ఎవ్రీ సండే 9 AM to 10 AM. మర్చిపోకండి, మీరు నాకు కాల్ చేయొచ్చు, మనం ముచ్చట్లు పెట్టుకుందాం, పాటలు విందాం. ఓన్లీ ఆన్ రాగం విత్ మేఘం, ఎవ్రీ సండే 9 AM to 10 AM, మై ఇన్ మీడియా. నేను మీ మేఘన భరద్వాజ రంగరాజు, ఓవర్ అండ్ అవుట్.
The voice of India. Mind Media.
ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, ఆగస్టు 12, 2020 షో ఆన్ మైండ్ మీడియా. రమణ గారు, లాస్ట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో రెడీగా ఉన్నారా మీరు దీనికి?
తప్పకుండా అండి, నేను ట్రై చేస్తాను. ఇది చాలా పెద్దది, మనకున్న టైంలో ఎంత చెప్పగలుగుతాను.
అంటే కావాలంటే దీని మీద మళ్ళీ ఇంకోసారి చేద్దాము, ఇంకా నెక్స్ట్ షోలో. సో శ్రోతలకి ఈ వారము అంటే ఒక 4-5 రోజుల క్రితం డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద పేరు పెట్టారు దీనికి, DPEPP 2020.
అంటే డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ
అనే ఒక పాలసీ పెట్టేసి దీనివల్ల 175,000 కోట్ల టర్నోవర్, 35,000 కోట్ల ఎక్స్పోర్ట్
టార్గెట్ పెట్టుకున్నారు.
టార్గెట్ పెట్టారు కరెక్ట్ 5 ఏళ్లలో. అసలు ఈ పాలసీలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చెప్పండి, జస్ట్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు.
ముఖ్య అంశాల కంటే ముందు దీనికి ప్రిల్యూడ్ చెప్పుకోవాలి. ఇది ఈ పాలసీకి దానికి కొంచెం తేడా ఉంది అన్నమాట. మనం రెండు, మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రెండు విశేషాలు ఎక్కువగా వింటూ వచ్చాం మనం అన్నమాట. ఫస్ట్లో ఏమని వినేవాళ్ళం, మేక్ ఇన్ ఇండియా అనే వర్డ్ ఒకటి వినేవాళ్ళం కదా, భారతదేశంలోనే తయారీ చేయాలి అని, బయట నుంచి కొనుక్కొచ్చుకోవటం కాకుండా. అదొకటి. రెండోది ఏమనేమో, ఇప్పుడు మొన్న కొత్తగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా చెప్పారు, ఆత్మనిర్భర అని పెట్టారు. రెండు సిమిలర్ వే అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో, ఇక్కడ అంటే మనం ఇక్కడ ఉన్నాం, ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియాలో తయారు చేసుకుని అక్కడే జాబ్స్ తెచ్చుకుని అక్కడే చేసుకుని వాడుకోవాలి అనేది దాని యొక్క బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన పాలసీ ఇది. అది ఆ నేపథ్యం తెలియకపోతే ఈ పాలసీ చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అసలు అది ఎందుకని అర్థం కావట్లేదు, ఏముంది అందులో స్పెషాలిటీ? ఇండియాలో చేయడం చేత అయిందనుకో, చేత అవుతుంది, చేసేస్తాం, చేత కాకపోతేనే బయట నుంచి కదా కొనుక్కుంటాం అని విమర్శించవచ్చు.
అలా ఫస్ట్ నుంచి బయట నుంచి కొనుక్కుంటున్నాము.
మనం ఏమవుతుందంటే బయట నుంచి కొనుక్కోవటం వలన ఇండియాలో తయారు చేయగలిగే చేత తయారు చేయగలిగేది ఉన్నా, తయారు చేయటానికి రీసెర్చ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నా కూడా ఏమైపోయిందంటే ఒక టైప్ ఆఫ్ లేజీనెస్ వచ్చేసింది. లేజీనెస్ఏ కాకుండా ఒక టైప్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ వచ్చేసాయి అనమాట. లాబీయింగ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ వచ్చేసేసి ఏం చేయాలి, ఇండియాలో ఉన్నదాన్ని కాకుండా బయట దాన్ని కొనిపిస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తా, కరప్షన్ అది కూడా వచ్చేసింది. వాటి వలన ఏమైపోయిందంటే అసలు ఇండియాలో వీళ్ళు ఏది తయారు చేసినా సరే ఇదేం బాగుండదులే అని రిజెక్ట్ చేసేట అలాంటి దాకా వెళ్ళిపోయింది అనమాట. కొన్ని ఇండియాలో తయారు చేసిన ఆర్మ్స్ని ఇవి బాగుండలేదు అని రాసేస్తారు. అది బాగుందా బాగుండలేదా సెకండరీ పాయింట్, అది బాగుండలేదంటేనే వీళ్ళ లాబీస్ట్ల ద్వారా వెళ్ళి బయట నుంచి కొనుక్కోవచ్చు. ఇలాంటివన్నీ జరిగిపోయినాయి అన్నమాట. అలాంటివన్నిటినీ రెస్ట్రిక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీని తెస్తూ ఇంకోటి కూడా చేశారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి, గవర్నమెంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలని లేదు. ఇండియాలో చాలా ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, టాటా ట్రక్లు, అలానే కయాని ఇండస్ట్రీస్ అని ఉంటాయి, వాళ్ళు అయితే అసలు గన్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా ఇదిగో ఈ పర్టికులర్ గన్ ఉందనుకో, ఇది నువ్వు బయట నుంచి కొనడానికి వీల్లేదు, నువ్వు ఏదైనా ఇండియాలోనే కొనుక్కోవాలి అని. ఇండియాలో కొనుక్కో అంటే ఇండియాలో ఉండే గవర్నమెంట్ కంపెనీ నుంచే కొనాలని కాదు వాళ్ళ ఉద్దేశం. ఇండియాలో టాటా నుంచి కొనుక్కో, మహీంద్రా నుంచి కొనుక్కో, ఇంకెవరైనా తయారు చేస్తే కొత్త కంపెనీ నుంచి కొనుక్కో, కానీ ఇండియాలోనే ఉండాలి. అలాంటి రూల్స్ పెట్టడం వలన ఏమవుతుంటే చాలా మటుకు వస్తువుల్ని నెగిటివ్ లిస్ట్ అని తయారు చేశారు, 101 లిస్ట్ అనమాట. ఆ నెగిటివ్ లిస్ట్లో ఉండేవి ఏవైనా సరే ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇండియాలో ఉండే తయారీ అయినవే కొనుక్కోవాలి. అప్పుడు ఏమైనా
రూల్ పెట్టారు
అలా అనమాట. అది అలా పెట్టడమే కాకుండా ఇంకోటి ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు కొనలేకపోయారు అనుకోండి మన వాళ్ళు, ఇప్పుడు నేను ఒక తుపాకీ తయారు చేస్తే కొనాలనుకున్నాను, నేను ఒక నా ఇండస్ట్రీలో నేను తుపాకీలు తయారు చేసి పెట్టుకున్నాను, నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్మీకి అవసరం లేదు మన ఆర్మీకి, సపోజ్ చాలా ఉన్నాయి ఆల్రెడీ ఇన్వెంటరీలో, నాకు ఇంక అక్కర్లేదు, అప్పుడు నా ఇండస్ట్రీ ఏమవుతుంది, పోతుంది కదా. అందుకని ఏం చేస్తాము, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి స్పెషల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ. వేరే చాలా కంట్రీలు ఉన్నాయి, శ్రీలంక, నేపాల్, లేకపోతే కెన్యా, ఇలాంటి చాలా ఉంటాయి కొనుక్కునేవి మనం. ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కునే కంట్రీలు కూడా చాలా ఉంటాయి.
మనము అమ్మకం దారు కింద మారుతున్నాం.
అది. సో మనకి మన ఇండియన్
ఆర్మీ తయారు చేసుకుంటూ
వేరే వాళ్ళకి కూడా అమ్ముతాం.
ఓకే, అది అది.
సో అది మొత్తం ఎంకరేజ్ అవ్వాలి, అంటే అది అది మొత్తం ఒక సప్లై చైన్ లాగా అవ్వాలి అంటే ఏం చేయాలి, ముందు దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇక్కడ తయారీ ఉండగా వెళ్ళి ఫ్రాన్స్ ఏదో కొనుక్కోకుండా ఉండేటట్టు చెయ్యాలి. అందుకని అది ఫోర్స్ఫుల్గా దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు చాలా రోజుల నుంచి వర్కౌట్ చేసి ఏం చేశారంటే, నిజంగా బయట నుంచి కొనకపోతే కష్టము అనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ ఏరోప్లేన్ ఉంది, అది మన వాళ్ళు ఇంకా తయారు చేసే క్యాపబిలిటీస్ లేవు మన వాళ్ళు,
ప్రస్తుతానికి లేవు,
అలా అని చెప్పి ఇప్పుడు దాన్ని కనుక నేను నెగిటివ్ లిస్ట్లో ఫైటర్ ప్లేన్స్ అని నెగిటివ్ లిస్ట్లో పెట్టాను అనుకోండి, ఇండియాకి యుద్ధం చేసే క్యాపబిలిటీ పడిపోతుంది. అందుకని వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా చూసుకున్నారు ఏవి పెట్టచ్చు ఏవి పెట్టకూడదు అని అనమాట. అలా పెట్టుకుని ఒక 101 తయారు చేసి, ఆ 101 కూడా ఇంకోటి ఉంది అందులో కూడా, అన్ని రేపటి నుంచే బ్యాండ్ అనేది లేదు అక్కడ. 20-20 డిసెంబర్కి ఏమిటి, 20-21 డిసెంబర్కి ఏమిటి, అట్లా పెట్టుకొచ్చారు అనమాట. 101
కొన్ని టార్గెట్స్ పెట్టి టార్గెట్స్ ప్రకారం చేస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే క్లాసీగా కనపడే చెప్తాను మీకు, సబ్మెరైన్స్ అవి బయట నుంచి కొనకూడదు అని పెట్టారు. అంటే ఏంటంటే సబ్మెరైన్ అనేది ఫ్యూచర్లో ఇండియన్ నేవీ వాడే సబ్మెరైన్ ఏదైనా ఇండియాలో తయారు చేసిందే ఉంటుంది, బయట నుంచి కొనడానికి వీల్లేదు. ఆలోచించుకోండి మీరు ఒకసారి, ఇప్పటివరకు సబ్మెరైన్ రష్యా నుంచి జర్మనీ నుంచి కొంటున్నాం ఇన్నాళ్ళు మనం.
అవును,
దాన్ని ఏమని చెప్పారంటే ఇహ నుంచి మటుకు బయట నుంచి కొనవు, ఇండియాలోనే కొనుక్కోవాలి.
అంటే ఇప్పుడు సబ్మెరైన్లు జలాంతర్గాములని మనము బయట
ఇంకా
భారతదేశంలోనే తయారు చేపిస్తున్నాం,
ఈ భారతదేశానికి తయారు చేస్తున్న ఉన్నాయి, చాలా ఉన్నాయి భారతదేశం తయారు చేస్తున్నవి, టెక్నాలజీ అంతా ఉంది, లైసెన్స్ టెక్నాలజీ కూడా ఉంది బయట నుంచి మనకి అనమాట. జర్మనీ వారిది HDW లైసెన్స్ ఉంది మనం తయారు చేసుకోవడానికి. సో అలా అనమాట, అలాంటివి చాలా ఉన్నాయి చాలా. ఇది మెయిన్గా చెప్పాలంటే మీరు హై లెవెల్లో చెప్పాలంటే ఇది మన మన ఇది అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అనొచ్చు మీకు అనమాట. ఇప్పుడు ఈ తయారు చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా మనవి, లైక్ పబ్లిక్ సెక్టార్లో DRDO, దానికి ఒక 50 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 4 డిఫెన్స్ షిప్ యార్డులు ఉన్నాయి మనకి, 5 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఉన్నాయి, ఇంకోటి 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అనమాట మన భారతదేశంలో. అవన్నీ కూడా ఓవర్హాల్ అవుతాయి, కాంపిటేటివ్గా మారుతాయి. ఇవి కాకుండా ప్రైవేట్ సెక్టర్లో నాకు తెలిసిన పేరు నోటికి తెలిసిన ఇండస్ట్రీలు ఉన్నాయి ఇవి తయారు చేసేవాళ్ళు కొన్ని మనవి, L&T, టాటా, మన మహీంద్రా, మళ్ళీ నెమొక్కాయాని ఇండస్ట్రీస్ అని ఇలాంటివి ఉన్నాయి కొన్ని. సో ఇలాంటివి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున్న ఇండియాకి గన్ కావాలండి, గన్ వద్దు చిన్నది తీసుకుందాం, ఇంకా ఎప్పుడు గన్ అని మాట్లాడే బదులు హెల్మెట్ కావాలంటే, ఈ హెల్మెట్లోనే కెమెరా ఉండాలట, ఆ కెమెరాతోటి GPS కనెక్ట్ అవ్వాలట, ఇది ఇండియన్ రిక్వైర్మెంట్, అది మనం ఇక్కడే తయారు చేయాలట, బయటకు నుంచి కొనకూడదట అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఏ మహీంద్రా వాళ్ళు బిడ్ చేస్తారు, బిడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రాన్స్ తోటి మాట్లాడతారు, ఇంకో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే ఇండియా తీసుకుంటుంది, ఇది అగ్రిమెంట్, నీ లైసెన్స్ ఏమి ఇస్తావు, నువ్వు ఎవరికి వాళ్ళు కాంపిటేటివ్ అయిపోతుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ తయారు చేసుకుంటారు. వాళ్ళతో తయారు చేసే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు ఇండియాలో తయారు చేస్తున్నావు కాబట్టి ఇండియన్ లేబర్ కాబట్టి నీకు తక్కువ కాస్ట్ అవుతుంది, ఈ ఎంకరేజ్మెంట్ తోటి నువ్వు ఇక్కడ తయారు చేసిన చీప్లో వేరే దేశాలకు అమ్ముకోగలుగుతావు, ఇది కాంట్రాక్ట్ అని పెట్టి కాంట్రాక్ట్ టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ ప్రకారం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళు వస్తారు, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, దానివల్ల ఇండియాలో ఉండే ఇంజనీర్లు ఐటీఐలో చేసిన ఫిట్టర్లు
దగ్గర ఇండైరెక్ట్ గా జాబ్లన్నీ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా?
ఎస్, ఖచ్చితంగా అదే. ఎందుకంటే
ఎంత ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో కూడా మీకు F-35 అనే ఏరోప్లేన్ ని తయారు చేయాలంటే ఫలానా రాష్ట్రంలో చేయాలంటే ఆ రాష్ట్ర గవర్నర్ బాబు నాకేంటి మా వాళ్ళ ఉద్యోగాలు ఏమన్నా పెరుగుతాయా మా రాష్ట్రంలో అని ఆలోచిస్తారు. అట్లా ఇది మొత్తం చివరికి ఉద్యోగాలు ప్రజలకు జీవనోపాధి అయ్యేలాగా వస్తుందంటారా?
ఖచ్చితంగా అదే కదా. అసలు ఏంటంటే మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ అంటారు పాత రోజుల్లో, సెకండ్ వరల్డ్ వార్ అవనివ్వండి, ఫస్ట్ వరల్డ్ వార్ అవనివ్వండి, ఆ తర్వాత కోల్డ్ వార్ అవనివ్వండి, ఏ దేశంలో అయితే మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ గట్టిగా ఉందో ఆ దేశమే ముందుకు వెళ్ళింది. అది లేని వాళ్ళందరూ పప్పెట్ కంట్రీస్ కింద మారిపోయినాయి.
కానీ మొత్తం భారతదేశం మొత్తం అలా అవ్వాలని లేదు కదా ఇప్పుడు. అట్లా అయితే మళ్ళీ
మనం అలానే అవుతుంది, భారతదేశం మొత్తం అలానే అవుతుంది. మొత్తం ఎందుకు అవ్వకూడదు?
మీరు అంటే ఒక పెద్ద కమ్యూనిస్ట్ రాజ్యంలో ఎట్లా
చేస్తారు? అరే మీరు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక్కటేనా చేసేది? ఇది తయారు చేస్తాము, సింతాల్ సోపు తయారు చేస్తాం, ఇది ఒక్కటే తయారు చేసేసి దీని మీద డబ్బులన్నీ పారేస్తున్నట్టు చెప్తున్నారు మీరు. ఇది దీనికి సివిలియన్, ఇప్పుడు ప్రతి టెక్నాలజీకి సివిలియన్ అప్లికేషన్ ఉంటుంది, మిలిటరీ అప్లికేషన్ ఉంటుంది. మీరు మిలిటరీ కోసం అని తెచ్చింది, దాని సివిలియన్ వాటికి వాడరా? ఇప్పుడు నేను మిలిటరీ కోసం అని చెప్పి బట్టలు తయారు చేశాను, మిలిటరీ బట్టలు. మన పోలీస్ వాడికి పారామిలిటరీకి ఆ బట్టలు వేసుకోకూడదు వాళ్ళు, వేరే కలర్తో. హోమ్ గార్డ్ వేసుకోకూడదా?
వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ లాలెస్నెస్ ఎందుకుంది? అది తుపాకులు కూడా ఇవన్నీ పోలీసులను తీసుకొచ్చి పెట్టాం అక్కడ మనం.
సో
ఇప్పుడు నిన్న బెంగళూరులో ఎందుకంటే ఊరికే ఏదో ఫేస్బుక్లో ఒక దాని చూసి రైటింగ్ అయిపోయి టెంపుల్ని తగలెట్టారు నేను. అసలు జరుగుతుందా? సరైన మెకానిజం ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సరైన ఎక్విప్మెంట్ పోలీసులకి ఇస్తే అసలు జరగకుండా ఆపగలిగేవాళ్ళు? చాలా ఉంటుంది. మనం మిలిటరీ ఇంత పెద్ద దేశం అయ్యుండి ఇన్ని ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ మనది, ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, డైవర్సిటీ ఉన్న కంట్రీలో ఇంత పెద్ద దేశాల్లో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లేకుండా పెద్ద దేశం సర్వైవ్ అయ్యి ఎక్కడైనా ఉంటుందా?
ఇప్పటివరకైతే లేదు.
ఇప్పుడు కాదు, మీరు మహాభారతానికి రామాయణానికి వెళ్ళి కూడా చూసుకోండి మీరు.
సో ఓకే, ప్రస్తుతానికి ఇది అటువైపు వెళ్తుంది అంటారు. ఆల్రెడీ ఐ థింక్ మనము నెక్స్ట్, ఇంక చాలా పెద్ద టాపిక్. నేను అనుకున్న ప్రశ్నలు ఏంటంటే దశల వారీగా అంటే ఈ 5 ఏళ్లలో ఎట్లా చేస్తారు, తర్వాత అది అది ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లా దశలు, మొదటి దశ రెండు దశ కాకుండా ఆర్మీకి తర్వాత నేవీకి ఎయిర్ ఫోర్స్ కి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, వాటికి మధ్య
వ్యత్యాసం.
సో వాళ్ళ దాని గురించి నేను మాట్లాడదామని అనుకున్నా గానీ అది ఇంకా ఐ థింక్ మనం ఇంకొక షోలో ఆర్మీదే ఫోకస్ చేసి తర్వాత నేవీది తర్వాత ఎయిర్ ఫోర్స్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు?
తప్పకుండా అండి. ఇవన్నీ ఎలా ఎలా ఉంటుందో చెప్తాను మీకు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హెలి మౌంటెడ్ సబ్మరైన్ సోనార్, అది డిసెంబర్ 20 తర్వాత నుంచి బయట నుంచి కొనకూడదు. అలానే యాంటీ సబ్మరైన్ రాకెట్ లాంచర్ డిసెంబర్ 20 తర్వాత నుంచి ఇంక బయట నుంచి కొనకూడదు. ఓకే,
వండర్ఫుల్.
ఇవన్నీ ఇప్పుడు మీరు ఇప్పుడు రెండు నేను చెప్పినవి ఏంటి, నావిక్ సంబంధించినవి అనమాట. అట్లానే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK-1A ఆ లెవెల్లో ఉండే ఎయిర్ క్రాఫ్ట్లు ఏవి బయట నుంచి కొనకూడదు. అంటే ఏంటి, లైట్ LCA ఉండగా నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళి MiG-21 అప్గ్రేడ్, MiG-29 లేకపోతే చిన్న ఆ మోడల్లో ఉండేవన్నీ గ్రిప్పెన్లు ఇవన్నీ కొనటానికి వీల్లేదు. ఇది ఎందుకంటే ఇదే కొనాలంటే. ఇప్పుడు లైట్ కంపాక్ట్ హెలికాప్టర్ డిసెంబర్ 2020 తర్వాత ఆ మోడల్ హెలికాప్టర్ని నువ్వు బయట కొనటానికే వీల్లేదు. ఇండియా తయారు చేస్తుంది లైట్ కంబాట్ హెలికాప్టర్, ఇండియాలోనే కొనుక్కోవాలి నువ్వు, అంతే. అట్లా రూల్స్ పెట్టారు అన్నమాట. ఇప్పుడు రాడార్ కూడా, ఇప్పుడు హై పవర్ రాడార్ ఉందనుకోండి, అది బయట నుంచి కొనకూడదు డిసెంబర్ 2020 తర్వాత. రాడార్ అనేది నావీలో వాడతాం, ఎయిర్ ఫోర్స్లో వాడతాం, ఆర్మీ వాడతాం, ఎవరు వాడినా సరే అవి ఇండియాలోనే కొనుక్కోవాలి.
ఇండియాలో కొనుక్కోవాలి, ఓకే.
అట్లానే ఆర్మీది అన్నారు అనుకోండి, ఫీల్డ్ ఆర్టిల్లరీ ట్రాక్టర్,
ట్రాక్టర్
6x6 మీడియం గన్స్ తోటి, మీడియం గన్స్ తోటి అంటే ఫీల్డ్ ఆర్టిల్లరీ, డిసెంబర్ 2020 తర్వాత బయట నుంచి కొనకూడదు.
ఓకే, వండర్ఫుల్. అంటే ఇవి ఇక మార్పులు వస్తున్నాయి, కాకపోతే వీటి డీటెయిల్స్ కొంచెం మాట్లాడాలని ఉంది నాకు.
యా 101 ఉన్నాయి, దాని గురించి మాట్లాడచ్చు,
మాట్లాడదాము. ఎందుకంటే
చాలా ఇష్టమైన టాపిక్ కూడా.
భారతదేశంలో చాలా మందికి ఇప్పుడు ఈ న్యూస్ దాంట్లో ఎవ్వరు దీని గురించి మాట్లాడరు,
ఇంపార్టెంట్ గా తీసుకోలేదు. కానీ
పెద్ద విషయంగా తీసుకో,
చాలా ఇంపార్టెంట్. అసలు ఇది వన్ ఆఫ్ ద టెక్టానిక్ థింగ్స్ మన దేశంలో, ఇది
మార్పు జరగబోతున్నాయి. యా, సో వండర్ఫుల్ అండి, ధన్యవాదాలు యాజ్ ఆల్వేస్. వచ్చే వారము మనం మీరు అన్నట్టు వీటి మీద ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడదాము. ఐ థింక్ నేను మిమ్మల్ని
వీళ్ళు ఎలాంటివి పెట్టారో చెప్తాను, వెళ్ళబోయే ముందు మీరు ఒకసారి అన్నమాట. ఏరియల్ డెలివరీ సిస్టమ్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, వీళ్ళు డిసెంబర్ 2020 కాదు, వీళ్ళు ఏకంగా 2024 వరకు పెట్టారు. ఏవి అయినా సరే అన్నమాట.
వండర్ఫుల్ వండర్ఫుల్. అవి ఇంకా ఇది అదొక పాలసీ ఏర్పడ్డది అంటే ముందు ముందు ఇంకా గట్టిగా అవుతుంది తప్ప, గవర్నమెంట్ మారినా కూడా మారకుండా ఇట్లాగే ఉంటది.
చూడండి 155 mm ఆర్టిలరీకి అమ్యునిషన్ ఇప్పటికీ మనం బయట నుంచి కొంటూ ఉంటాం. డిసెంబర్ 2022 తర్వాత అది బయట నుంచి కొనడానికి వీల్లేదు. అంటే ఈ లోపల దాని డిజైన్లు ఏం కావాలో అన్ని తయారు చేసుకుని ఇండియాలో ఉండే కంపెనీలు పట్టుకుని ఇక్కడే తయారు చేయించుకో, అయిపోయి డన్ డీల్ అట్లా అనమాట.
బాగుంది పొగబెట్టడం.
సో ఇది ఇది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది స్టార్టింగ్ లో,
గ్రౌండ్ బ్రేకింగ్ మొత్తానికి షేకింగ్ పాలసీ. వండర్ఫుల్, ధన్యవాదాలు రమణ గారు. వచ్చే వారం మనం అనుకున్నట్టు ఇంకా మరికొన్ని ఈ రక్షణ వ్యవస్థ పైన దాని గురించి మాట్లాడదాం. తర్వాత ఒకసారి ఈ కరోనా వైరస్ అప్డేట్లు కూడా చూద్దాం అప్పటికి. ఇంకా అది కూడా నడుస్తున్న టాపిక్ లాగా ఉంది మనకి. వండర్ఫుల్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ధన్యవాదాలు, నమస్కారం అందరికి.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.